లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము. అప్పుడు వారంతా కలిసి ఆయనను పిలాతు దగ్గరికి తీసుకు వెళ్ళారు. ఇతడు మా ప్రజలను తిరుగుబాటుకు ప్రోత్సహిస్తున్నాడు, సీజరుకి పన్ను చెల్లించవద్దని, తాను క్రీస్తు అనే రాజునని ఇతడు చెబుతుంటే విన్నాము అని ఆయన మీద నేరారోపణ చేశారు. అప్పుడు పిలాతు, నువ్వు యూదుల రాజవా అని ఆయనను అడిగాడు. దానికి ఆయన, నువ్వే అంటున్నావు కదా అన్నాడు. పిలాతు ప్రధాన యాజకులతోనూ జనంతోనూ, ఈ వ్యక్తిలో నాకు ఎలాంటి దోషమూ కనిపించడం లేదు అన్నాడు. అయితే వారు, ఇతడు గలిలయ నుండి ఇక్కడ వరకూ యూదయ దేశమంతా ప్రచారం చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నాడు అని మరింత తీవ్రంగా నొక్కి చెప్పారు. పిలాతు ఈ మాట విని, ఇతడు గలిలయ ప్రాంతం వాడా అని అడిగాడు. ఆయన హేరోదు అధికారం కింద ఉన్న ప్రదేశానికి చెందినవాడని తెలియగానే ఆయనను హేరోదు దగ్గరికి పంపించాడు. ఆ రోజుల్లో హేరోదు యెరూషలేములోనే ఉన్నాడు. హేరోదు యేసును చూసి ఎంతో సంతోషించాడు. ఆయనను గురించి అతడు ఎన్నో విషయాలు విని ఉన్నాడు. ఎంతో కాలంగా ఆయనను చూడాలని ఆశిస్తున్నాడు. ఆయన ఏదైనా ఒక అద్భుతం చేస్తే చూడాలని కూడా ఆశిస్తున్నాడు. హేరోదు ఆయనను ఎన్నో ప్రశ్నలు వేశాడు, కానీ ఆయన అతనికి జవాబేమీ ఇవ్వలేదు. ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర పండితులు అక్కడే నిలబడి ఆయన మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను అవమానించి, అపహసించి, ఆయనకు ప్రశస్తమైన వస్త్రాన్ని తొడిగించి తిరిగి పిలాతు దగ్గరికి పంపించాడు. అంతకుముందు హేరోదు, పిలాతు శత్రువులుగా ఉండేవారు, కానీ ఆ రోజు వారిద్దరూ స్నేహితులయ్యారు. అప్పుడు పిలాతు ముఖ్య యాజకులను, అధికారులను, ప్రజలను పిలిపించాడు. ప్రజలు తిరగబడేలా చెప్తున్నాడంటూ, మీరు ఈ వ్యక్తిని నా దగ్గరికి తీసుకువచ్చారు కదా, మీ ముందే నేను ఇతన్ని ప్రశ్నించాను, కానీ మీరితన మీద మోపిన నేరాల్లో ఒక్కటి కూడా నాకు నిజమనిపించడం లేదు. హేరోదుకు కూడా ఏ దోషమూ కనిపించలేదు. హేరోదు ఇతన్ని నా దగ్గరికే తిరిగి పంపాడు కదా, మరణశిక్షకు తగిన నేరమేది ఇతడు చెయ్యలేదు, అందుచేత నేనితన్ని శిక్షించి విడుదల చేస్తాను అన్నాడు. పండగ సమయంలో పిలాతు, ప్రజల కోసం ఒక ఖైదీని విడుదల చేయడం వాడుక, అయితే వారంతా వీణ్ణి చంపి మాకు బరబ్బాను విడుదల చేయండి అని ఒక్కపెట్టున కేకలు వేశారు. బరబ్బా పట్టణంలో జరిగిన ఒక తిరుగుబాటు హత్యా నేరాలకై చెరసాలలో ఉన్నాడు. పిలాతు యేసును విడుదల చేయాలని ఆశించి వారితో మళ్ళీ మాట్లాడాడు. కాని వారంతా వీణ్ణి సిలువ వేయాలి, సిలువ వేయాలి అని మరింతగా కేకలు వేశారు. మూడవసారి అతడు, ఎందుకు, ఇతడేమి దుర్మార్గం చేశాడు, ఇతనిలో మరణశిక్షకు తగిన నేరమేది నాకు కనబడలేదు, అందుచేత ఇతన్ని శిక్షించి వదిలేస్తాను అన్నాడు. కాని వారంతా పట్టుబట్టి పెద్దగా కేకలు వేసి వీణ్ణి సిలువ వేయండి అని అరిచారు. చివరికి వారి కేకలే గెలిచాయి. వారు కోరినట్టే జరగాలని పిలాతు తీర్పు తీర్చాడు. వారు కోరినట్టే తిరుగుబాటు హత్యా నేరాలకే చెరసాలలో ఉన్న వాణ్ణి విడుదల చేసి యేసును వారికిష్టం వచ్చినట్టు చేయడానికి వారికి అప్పగించాడు. వారాయన్ని తీసుకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు పల్లెటూరు నుండి వస్తున్న కురేనీ ప్రాంతానికి చెందిన సీమోను అనే వ్యక్తిని పట్టుకుని యేసు వెంటే సిలువ మోయడానికి దాన్ని అతని మీద పెట్టారు. పెద్ద జనసమూహం ఆయనను గురించి రొమ్ము కొట్టుకుంటూ దుఃఖిస్తున్న చాలామంది స్త్రీలు ఆయనను వెంబడించారు. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము స్త్రీలారా, నా కోసం ఏడవవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. వినండి, గొడ్రాళ్ళు ధన్యులు, కనని గర్భాలు పాలియ్యని స్తనాలు ధన్యం అని చెప్పే రోజులు వస్తున్నాయి. అప్పుడు మా మీద పడండి అని పర్వతాలతో, మమ్మల్ని కప్పివేయండి అని కొండలతో ప్రజలు చెప్పడం మొదలు పెడతారు. చెట్టు పచ్చిగా ఉన్నప్పుడే వారు ఇలా చేస్తే ఇక ఎండిన దానికేం చేస్తారో అని చెప్పాడు. ఇద్దరు నేరస్తులను ఆయనతో బాటు చంపడానికి తీసుకువచ్చారు. వారు కపాలం అనే చోటికి వచ్చినప్పుడు అక్కడ వారాయన్ని సిలువ వేశారు. ఆ నేరస్తుల్లో ఒకన్ని ఆయనకు కుడివైపున, మరొకన్ని ఎడమవైపున ఆయనతో బాటు సిలువ వేశారు. అప్పుడు యేసు, తండ్రి, వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళను క్షమించు అని చెప్పాడు. వారు ఆయన బట్టలు పంచుకోవడానికి చీట్లు వేసుకున్నారు. ప్రజలు నిలబడి ఇదంతా చూస్తున్నారు. అధికారులు, వీడు ఇతరులను రక్షించాడు, వీడు దేవుడేర్పరచుకున్న క్రీస్తు అయితే తనను తాను రక్షించుకోవాలి అంటూ ఎగతాళి చేశారు. ఇక సైనికులు కూడా ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు పులిసిపోయిన ద్రాక్షారసం ఇవ్వబోతూ, నువ్వు యూదులు రాజువైతే నిన్ను నువ్వే రక్షించుకో అని ఆయనను వెక్కిరించారు. ఇతడు యూదులు రాజు అని ఒక చెక్కపై రాసి ఆయనకు పైగా ఉంచారు. వేలాడుతున్న ఆ నేరస్థులలో ఒకడు ఆయనను దూషిస్తూ, నువ్వు నిజంగా క్రీస్తువైతే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు అన్నాడు. కాని రెండోవాడు వాణ్ణి చీవాట్లు పెట్టాడు. నువ్వు అదే శిక్ష అనుభవిస్తున్నావు కదా, దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ప్రతిఫలం పొందుతున్నాం, కాని ఈయన ఏ తప్పూ చేయలేదు అన్నాడు. తరువాత ఆయనను చూసి, యేసూ, నువ్వు నీ రాజ్యంలో ప్రవేశించేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అందుకాయన వాడితో, ఈరోజు నువ్వు నాతో కూడా పరలోకములో ఉంటావని నీతో కచ్చితంగా చెబుతున్నాను అన్నాడు. అప్పుడు సుమారుగా మధ్యాహ్నమయ్యింది. 3 గంటల వరకూ ఆ దేశమంతటి మీద చీకటి అలుముకుంది. సూర్యుడు అంతర్ధానమయ్యాడు. దేవాలయంలో గర్భాలయం తెర 2గా చిరిగిపోయింది. అప్పుడు యేసు పెద్ద స్వరముతో కేకవేసి, తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అన్నాడు. ఆయన ఈ విధంగా చెప్పి ప్రాణం విడిచాడు. శతాధిపతి జరిగిందంతా చూసి, ఈ వ్యక్తి నిజంగా నీతిపరుడే అని చెప్పి దేవుణ్ణి కీర్తించాడు. ఈ దృశ్యం చూడడానికి సమకూడిన ప్రజలు జరిగిందంతా చూసి గుండెలు బాదుకుంటూ తిరిగి వెళ్ళారు. ఆయనతో పరిచయమున్నవారు, గలిలయా నుండి ఆయనను అనుసరించిన స్త్రీలు దూరంగా నిలబడి చూస్తున్నారు. యూదుల మహాసభలో యోసేపు అనే వ్యక్తి ఉన్నాడు. ఇతడు అరిమతయి ఊరివాడు, మంచివాడు, నీతిపరుడు. మహాసభ చేసిన తీర్మానానికి ఇతడు సమ్మతించలేదు. ఇతడు దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అతడు పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు శరీరాను తనకిమ్మని అడిగాడు. తరువాత ఆయన శరీరాన్ని సిలువపై నుండి దించి సన్న నారబట్టతో చుట్టి తొలిచిన ఒక రాతి సమాధిలో ఉంచాడు. ఆ సమాధిలో ఎవరి దేహాన్ని అంతకుముందు ఎప్పుడూ ఉంచలేదు. అది సిద్ధపడే రోజు, విశ్రాంతి దినం మొదలు కాబోతూ ఉంది. అప్పుడు గలిలయా నుండి ఆయనతో వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని, ఆయన దేహాన్ని ఎలా ఉంచారో చూసి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యాలు, పరిమళ తైలాలు సిద్ధం చేసుకున్నారు. తరువాత దేవుని ఆజ్ఞ ప్రకారం విశ్రాంతి దినం ఏ పని లేకుండా ఉన్నారు.